My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శిశిర గారి సింగిల్ ఆంగ్ కార్యక్రమం మే 32018 ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సశ్రీయాకాల్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. సో అయితే మనం ఈరోజు చాలా, అంటే కొన్ని స్పెషల్ విషయం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయితే ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఆయన ఎవరు అనేది, ఎందుకంటే ఆయన రీసెంట్గానే ఒక ఏమంటారు 3 డేస్ బ్యాక్ చనిపోయారు. సో అయితే, కానీ ఆయన చాలా పెద్ద గొప్ప, అప్పట్లో చాలా రోజుల క్రితం చాలా పెద్ద గొప్ప నటుడు. ఆయన ఎవరు అంటే మాదాల రంగారావు గారు. సో అయితే మనం ఈరోజు మన సింగేలాంగ్లో మన మాదాలరావు గారు చనిపోయారు కాబట్టి ఆయనని స్మరించుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బేసిక్గా ఆయన చాలా తక్కువ మందికి తెలుసు, నాకు తెలిసి అయితే చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే చాలామంది అన్ని సినిమాలు చూడలేరు కాబట్టి అలాంటి సినిమాలు ఇంకా చాలామంది ఇష్టపడరు. సో అయితే మాదాల రంగారావు గారు బేసిక్గా సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటారు. అయితే ఆయన సినిమాలు కూడా అంటే ఆ కోవలోనే ఉంటాయి అంటారు. బేసిక్గా ఏంటంటే మన ఆర్ నారాయణమూర్తి గారు సినిమాలు తీసుకుంటే సేమ్ ఆ కోవలోనే ఉంటాయి అంటారు. సో మాదాల రంగారావు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మన సింగేలాంగ్లో. సో మీకు కూడా ఎవరైనా మీకు తెలిసిన విషయాలు ఉంటాయి ఆయన గురించి, మీరు మాట్లాడవచ్చు, మీరు పాడవచ్చు. సో మీరు పాడాలి, మాట్లాడాలి అంటే నాకు కాల్ చేయాలి. నాకు కాల్ చేయాలంటే నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9885555672 అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media. స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇప్పుడే మన మా సింగ్ ఎలాంగ్ది ఒక చిన్న అదే వినేసి యాడ్ ఇలా వచ్చేద్దాం. వింటూనే ఉండండి అప్పటి వరకు. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. అయితే బేసిక్గా సరే చిన్న బ్రేక్ తీసుకునే ముందు ఒక చిన్న విషయం అండి. ఏంటంటే మన మాదాల రంగారావు గారు ఆయన May 25th, 1948 జన్మించారు. May 27th రీసెంట్గానే 2018 చనిపోయారు. ఆయన ఒక నటుడిగా కాకుండా తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు మరియు నటుడు ఆయన. సో వామపక్ష భావజాలం కలిగిన ఈయన అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించాడు. సో ఇంకా చాలా విషయాలు నేను గురించి ఒక చిన్నది అలా మనం సింగలం గురించి అలా విని ఇలా వచ్చేద్దాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు ఉంటున్నారు సింగ్ ఎలాంగ్. నేను మీ ఆర్జే శిశిర. అయితే సో మనం మాదాల రంగారావు గారి గురించి బేసిక్గా చాలామందికి తెలియదు. సో అందుకే నేను ఈరోజు ఆయన గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఆయన ప్రముఖ నటుడు, నిర్మాత అండ్ దర్శకుడు. సో అయితే ఆయన అంటే నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి మరో కురుక్షేత్రం యువతర కదిలింది. ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలపీఠంపై భారతనారి, ఎర్ర పౌరాలు. అసలు చాలామందికి సినిమా తెలియదు, నాకు కూడా తెలియదు. నాకు ఎర్ర పౌరాలు ఒక సినిమా తెలుసు, అది కూడా ఎర్ర మల్లెలు, ఎర్ర పౌరాలు సంథింగ్, రెండు సినిమాలు అనుకుంటా. మరో కురుక్షేత్రం కూడా తెలుసు, ప్రజాశక్తి ఇది తెలీదు. సో నవోదయం సినిమా కూడా, మహాప్రస్థానం కూడా తెలుసు. సో అయితే ఈ సినిమాలు కూడా టీవీలో అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏదో చూశాను, బా అంటే అలా ఉంటాయి అని. కానీ బాగానే ఉంటాయి. అంటే సినిమాలలో ఏముంటుందంటే, అంటే ఎంత మనం చూసే సినిమాలన్నిటికీ ఒక వేరే కోణం అండి. మన ఇప్పుడు ఆర్నారాయణమూర్తి గారి సినిమాలు చూస్తే అనుకుంటారు కదా బేస్ట్, అది డిఫరెంట్ సినిమాలని. సేమ్ ఈయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఒక్కొక్కది ఒక కోణం అన్నట్టు, డిఫరెంట్ కోణం. ఏంటి అంటే బేసిక్గా ఆర్నారాయణమూర్తి గారి సినిమాలు ఒకవైపు అయితే వేరే సినిమాలని ఒకవైపు అంటే ఒక లవ్, ఒక ట్రాజడీ, ఒక బాధ, ఒక సెంటిమెంటు అన్నీ కలబోసిన సినిమాలు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ వీళ్ళు అంటే వీళ్ళు ప్రత్యేక పర్సన్స్. ఎందుకంటే వీళ్ళు కమర్షియల్ సినిమాలు కాకుండా అంటే సామాజిక దృక్పథం, అంటే సమాజానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నవి, అంటే సామాజిక సమస్యల పైన దానికి రిలేటెడ్ ఉన్న సినిమాలు తీయడానికి వీళ్ళు ఎక్కువ. అంటే వాళ్ళకి కమర్షియల్గా డబ్బులు వస్తాయా రావా, ఇది పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అని కాకుండా వీళ్ళ సొంత బ్యానర్లో వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని సినిమాలు చేసేటోళ్ళట. అయితే ఇప్పుడు ఆర్నారాయణమూర్తి గారు సేమ్ అలాగే చేసిన, మాదాల రంగారావు గారు కూడా అలాగే చేసేవాళ్ళు. సో ఆయన గురించి చెప్పాలన్నా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అంటే గొప్ప గొప్ప అంటారు చూడు, మహాత్ములు కొందరే ఉంటారు. వాళ్ళ గురించి మనం కొన్నిసార్లు కూడా తలుచుకోకపోతే బాగోదని. సో మహాత్ములు కొందరు ఉంటారు, అప్పుడప్పుడు అన్న వాళ్ళని మనం తలుచుకోవాలి. సో అట్లాంటి మహాత్ములు ఈయన ఒకరు ఉంటారండి ఖచ్చితంగా. మాదాల రంగారావు స్వరాజ్యం, జనం, మనం వంటి సినిమాల్లో నటించారు. మేము రీసెంట్గా అంటే మా ఏరియాలోనే ఈయన అంటే మొన్న శవం తీసుకొచ్చారు ఆయనది. అక్కడ మేము వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ మీరు నమ్ముతారని మన సినిమా వాళ్ళందరూ వచ్చారు. చాలా పెద్ద లైన్ క్యూ ఉండింది. ఈ క్యూ ఇంతసేపు మళ్ళీ నిలబడాలి అంటే ప్రాబ్లం అయిపోతుందని చెప్పి చాలాసేపు కొంచెం వెయిట్ చేసాము, కానీ అవ్వలేదు. సో ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా చూడాలనిపించింది నాకైతే ఆయన్ని ఆ రోజు ఆఖరి చూపు అని చెప్పి పెట్టారు. అందరూ వచ్చి లైన్గా చూస్తూ చాలామంది పూలేస్తూ మొక్కుతూ అట్లా వెళ్తున్నారు ఆయన చూడాల్సింది. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగం అనే ఒక పాట మనకు తెలుసు, చాలా చాలా ఫేమస్. మన ఎస్పీ శైలజ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఎస్పీ శైలజ గారికి మంచి పేరు వచ్చింది. ఒక ఫోక్ అంటే ఒక జానపదం ఆ ఫోక్లో అట్లా పాడడం అనేది మన ఎస్పీ శైలజ గారికి దక్కిందని చెప్పి అప్పట్లో ఆవిడకి మంచి పేరు కూడా వచ్చింది, మంచి ఫోక్ పాడగలరు అని. సో అయితే ఈ పాట నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగం అని, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ అమరులెందరో అనే పాటలు చాలా మంచి ప్రాధాన్యం పొందాయి. ఈ పాటలు ప్రజాదరణ కూడా పొందాయి. బేసిక్గా మాదాల రంగారావు గారి జన్మనామం వచ్చేసి మాదాల రంగారావు, జననం May 25, 1948, 27 May 2018 ఆయనది. అండ్ వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. ఈయన పేరు, ఇతర పేర్లు చాలా ఉన్నాయండి. ఇంకా ఆయనకి ఎర్ర సూర్యుడు అనేవాళ్ళట ఆయన్ని. సో ఆయన పిల్లలు అంటే ఆయన అబ్బాయి వచ్చేసి మాదాల రవి, మాదాల రంగారావు గారి కుమారుడు మాదాల రవి. సో ఆయన స్పెషల్ పాత్రలు పోషించిన సినిమాలు వచ్చేసి మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం. ఇందులో స్పెషల్గా ఆయన అంటే స్పెషల్ ఓరియంటెడ్ పాత్రలు చేశారు. బేసిక్గా ఆయన ప్రకాశం జిల్లా మైనంపాడు మాదాల స్వగ్రామంలో 1948 May 25 జన్మించారు ఆయన. సో ప్రజా నాట్య మండలిలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. సో మరో ప్రముఖ దర్శకుడు టి కృష్ణ, నిర్మాత పోకూరి బాబురావు ఈయన సహోద్యాయులు. సో రంగారావు గారు కొడుకు మాదాల రవి తండ్రి సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. అయితే 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం కూడా సృష్టించాడు ఈయన. సో ఇంకా చాలా అంటే ఈయన గురించి చాలా తక్కువ తక్కువగా అంటే తెలుసండి, బాగా బేసిక్గా చాలా తక్కువ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ చాలా తక్కువగా తెలిసింది. తాను అంటే బేసిక్గా తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సిపిఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేశారు ఆయన. సో ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చిన లాభాన్ని స్థానిక సిపిఎం కార్యాలయాలకు అందించేవాడట. అండ్ మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకున్న సిద్ధాంతాలను తుది శ్వాస వరకు ఆయన అస్సలు విడవలేదట. నిజంగానండి, విడవలేదు నిజంగానే. ఆయన మొన్న కూడా ఆయనకి చెప్పాను కదా, నివాళులు అర్పించడానికి చాలా జనం వచ్చారు, లైన్ క్యూ కట్టారు ఆయన కోసం. చాలా మంచి గొప్ప వ్యక్తి. అంటే ఎంతసేపు స్వార్థం లేకుండా, ఒక కమర్షియల్ కాకుండా ఆయన స్వతహాగా అంటే 10 మందికి ఉపయోగపడే సినిమాలు చేశారు అండ్ 10 మందికి ఉపయోగపడేలా బతికారు ఆయన. సో ఆయన సినిమాలు చైర్మన్ చెలమయ్య ఆయన మొదటి సినిమా అండ్ నవతరం ప్రొడక్షన్ పతాకంపై ఈయన 1980లో తీసిన యువతరం కదిలింది సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది పురస్కారం ఇచ్చారండి. బేసిక్గా నవతరం పిక్చర్స్ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల గారు ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీసేవారట. అండ్ నేతి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్ నారాయణమూర్తి గారికి మాదాల గారు స్ఫూర్తిగా నిలిచారండి. బేసిక్గా అంటే ఆర్ నారాయణమూర్తి గారికి స్ఫూర్తి, నేను చెప్పాను కదా ఆయన సినిమాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు బేసిక్గా ఆర్ నారాయణమూర్తి గారు తెలియని వాళ్ళు ఉంటారు. సో ఆయనకు స్ఫూర్తి ఈయన మాదలరావు. సో ఆయన ఛాయలు మొత్తం ఈయన సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మాదలరావు గారు రంగారావు గారు తెలియదు అనే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. సో చైర్మన్ చెలమయ్య అది 1974లో తీశారు, ముగ్గురు మూర్ఖురాళ్ళు 1978లో, అండ్ బంగారు చెల్లెళ్ళు 1979 అండ్ చిలిపి వయసు 1980లో, అండ్ యువతరం కదిలింది అది కూడా ఆ సంవత్సరంలోనే వచ్చింది. ఎర్రమల్లెలు కూడా 1981లోనే వచ్చింది. అండ్ మరో కురుక్షేత్రం 1981లో వచ్చింది. మహాప్రస్థానం, మహాప్రస్థానం అనగానే మనకు శ్రీశ్రీ గారు గుర్తొస్తారు, ఎందుకంటే శ్రీశ్రీ గారి గొప్ప అంటే పదజాలం, ఒక పద సంకల్పం మొత్తం, పదాల సంకల్పం అంటే ఒక దగ్గర మొత్తం ఒక పదాలన్నీ కూటమి అంటే ఒక గ్రూప్గా ఉన్న పదాలు ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఆ పదజాలం అలా మాట్లాడాలి, అలా పదాలని అట్లా యూజ్ చేయాలి, అట్లాంటి కవిత్వం రాయాలి అనుకునే వాళ్ళకి శ్రీశ్రీ గారి ఆ మహాప్రస్థానం చదివితే మనకి ఎలా రాయాలి, ఎలా ముందుకెళ్ళాలనేది చాలామంది ఆ బుక్ చదివి నేర్చుకోవచ్చు అండి. మహాప్రస్థానం అనే పుస్తకం, అందులో శ్రీశ్రీ గారి చాలా బాగుంటాయి. ఆ పుస్తకం నా దగ్గర ఇప్పటి వరకు ఉంది. ఇప్పటివరకు నేను ఎప్పుడూ చదివినది నాకు కొత్తగానే అనిపిస్తుంది, అన్నీ మర్చిపోతూ ఉంటాను, చదువుతాను మళ్ళీ అలా గుర్తుంటుంది, మళ్ళీ తీసినప్పుడు బుక్ అలా కొత్తగానే అనిపిస్తుంటుంది. సో విప్లవ శంఖం దాన్ని బేస్ చేసుకుని సినిమా చేశారట. మహాప్రస్థానం అనే ఆయన పేరుని బేస్ చేసుకుని సినిమా చేశారు. సో అయితే నవోదయం 1983లో అండ్ ప్రజాశక్తి కూడా సినిమా 1983లో వచ్చింది. స్వరాజ్యం 1983, వీరభద్రుడు 1984లో, జనం మనం 1985లో, బలిపీఠంపై భరతనారి 1989లో, అండ్ తొలిపొద్దు 1991లో, ఎర్ర సూర్యుడు 1995లో వచ్చింది. సో ఎర్ర పావురాలు. అయితే బేసిక్గా గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న మాదాల రంగారావు గారు 2018 మే 27 ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్లో మరణించారట. అంటే అనే మరణించారట అని కాదు, మరణించారు, ఎందుకంటే నేను కూడా అక్కడే ఉన్నాను. సో అయితే ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఆయన సడన్గా చనిపోయారట. అయితే ఆయనకు సంబంధించి అంటే చాలా విషయాలు చాలామంది చాలా చెప్తూ ఉంటారు. అవి ఏ రకంగా అంటే అవి ఎంతవరకు నిజము అనేది అందరికీ కరెక్ట్గా తెలీదు. సో ఆయనకు సంబంధించి ఇంకా చాలా విషయాలున్నాయి, చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటుండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. Thank you. వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. సో అయితే మనం బేసిక్గా మాదాల రంగారావు గారి గురించి మాట్లాడితే, మాదాల రంగారావు గారికి, రంగారావు గారు నటుడు నిర్మాత కాకుండా ఆయన సినీ పరిశ్రమలో ఎర్ర సినిమా లేదా విప్లవాత్మక సినిమాలకు ఆయన పెట్టింది పేరు. సో అయితే ప్రజలచే ఆయన రెడ్ స్టార్గా కూడా ప్రసిద్ధి చెందారు అప్పట్లో. అండ్ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ప్రజానాట్య మండలితో సంబంధం కలిగి కూడా ఉన్నారు ఆయన. రంగారావు గారు తన కెరీర్ని సైత్రిక తెలుగు చైర్మన్ చలమయ్య సినిమాతో ప్రారంభించారు. సో అతను తన సొంత బ్యానర్ నవతరం పిక్చర్స్ని కూడా ప్రారంభించి చాలా సినిమాలు తీశారు, నేను చెప్పాను మీకు ఇందాకే. అయితే ఈ ఆయన నటించిన ఎర్ర పావురాలు వంటి చిత్రాల్లో నటించారా, తన సినిమాలు నక్సలైట్ భావజాలం వ్యాప్తి చెందుతూ మరియు వారు సామాజిక మార్పు గురించి తెచ్చే లక్ష్యంతో ఉన్నాయని చెప్పి, లక్ష్యంతోనే తీస్తున్నామని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారట. అండ్ ఆయన సినిమాలు తన చిత్రాల్లో రాజకీయాల్లో మరియు సామాజిక అంశాలతో చీకటి కోణాలను సైతం చూపించారట ఆయన. అయితే ఆయన రీసెంట్గా చనిపోవడం అది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం అందరం, ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఆయన 70 ఇయర్స్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో అలా చనిపోయారు సడన్గా. సో 70 ఇయర్స్లో చనిపోయారు May 27, 2018. సో ఆయన మరణం జరిగింది. సో ఆయనను గుర్తు చేసుకుందాము ఒక చిన్నగా మన మైండ్ మీడియాలో అని చెప్పి నాకెందుకో అనిపించింది, అందుకే ఆయన గుర్తు చేసుకుందామని. అప్పుడప్పుడే మనకి అవకాశం దొరుకుతుంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే అవకాశం. సో అయితే ఆయనని అలా గుర్తు చేసుకోవడానికి ఇలా సందర్భం దొరికింది. అయితే మనం రోజు సినిమా మాట్లాడుకుంటున్నాం, బేసిక్గా చాలా విషయాలు మాట్లాడుతుంది, డిఫరెంట్ డిఫరెంట్గా అప్పుడప్పుడు మాట్లాడాలి అనిపిస్తుంటుంది బేసిక్ నాకు కూడా. అయితే డిఫరెంట్గా అంటే బేసిక్గా డిఫరెంట్ అంటే ఎలా అంటే అసలు సంబంధం లేని, అంటే సినిమాకి అటు మనం మాట్లాడే మన షోకి మన పాటలకి సినిమాకి సంబంధం లేకుండా ఇంకేదైనా మాట్లాడితే ఇంట్రెస్ట్గా ఉంటుందేమో అని నాకు కూడా మాట్లాడడానికి మీకు కూడా వినడానికి. అయితే బేసిక్గా అందరూ మొబైల్, బేసిక్గా ఈ రోజులలో ఎవరికి అంటే ఎవరికైనా మొబైల్ లేకుండా లేని వాళ్ళు అసలు లేరు. చిన్న కానీ పెద్ద కానీ మొబైల్ ఉండడం అనేది స్టేటస్ ఈ రోజుల్లో. సో అయితే మొబైల్ని వాడడం అనేది ఇంకో పెద్ద స్టేటస్, అంటే అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్, ఏదొచ్చు. అయితే మీ మొబైల్ నీటిలో పడితే, బేసిక్గా మీ మొబైల్ నీటిలో పడితే ఏంటి అంటే అయ్యో నా మొబైల్ నీటిలో పడిపోయిందే అని ఆ మాటను చాలామంది నోట వింటుంటాం మనం. బేసిక్గా నా మొబైల్ నీటిలో పడిపోయిందే అయ్యో అని బాధపడుతుంటారు. సో ఈ రోజుల్లో అందుబాటు ధరల్లోనే మనకు మొబైల్స్ వస్తున్నాయి. అయితే దీంతో వినియోగదారుల సంఖ్య కూడా చాలా పెరిగిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్స్ చిన్నారుల ఆట వస్తువులుగా మారుతున్నాయి అనడంలో అసలు అతిశయోక్తే లేదు. నిజమండి, అది అతిశయోక్తి ఏంటి, అది నిజం. ఎందుకంటే చిన్నారులు మొత్తం యూజ్ చేసేది ఫోన్లే అండి. ఫోన్లలో రైమ్స్ చూస్తారు, లేకపోతే బొమ్మలు, ఏదో ఫోన్ మాత్రం యూజ్ చేయడం మనకన్నా బాగా వచ్చు వాళ్ళకి. సో పిల్లలు అల్లరి చేస్తుండే తల్లిదండ్రులు వాళ్ళకి చేతికి ఫోన్లు ఇచ్చి సంధాయించి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అందరు అదే చేస్తుంటారు బేసిక్గా. ఒక బుడతడి చేతికి ఫోన్ ఇచ్చి వంట గదిలోకి వెళ్ళి అట్లా వచ్చేలోపు అమ్మ అది నీళ్ళ బకెట్లో ఈదుతూ కనిపిస్తుంది. సో మనం సడన్గా ఆశ్చర్యం కూడా పోనవసరం లేదు, ఎందుకంటే పిల్లలకి సంబంధించి ఫోన్ అనేది వాళ్ళకి కాస్ట్లీ వస్తువు కాదు. ఫోన్ అనేది జస్ట్ వాళ్ళకి ఒక ఆట వస్తువే, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో దాన్ని ఆడుకోవాలి ఎలా అని తెలియక నీళ్ళలో కూడా పడేయచ్చు వాళ్ళు. సో అది నీళ్ళ బకెట్లో ఈదుతున్నా మనకు జనరల్గా షాక్ అవుతాం మనం, కానీ వాళ్ళకి అది షాక్ కాదు ఆట. సో ఆ సమయంలో అబ్బాయిని కొట్టినా తిట్టినా కూడా మనకు అసలు ఏం లాభం ఉండదు, ఎందుకంటే మనకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాం అంతే, అది అక్కడ పడిందా లేదని. సో అలా అన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లను అలా చూస్తూ వదిలేయలేము కూడా మనం. సో మరి అలాంటి పరిస్థితిలో మొబైల్ దెబ్బ తినకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది ఒక చిన్న ఐడియా అట. సో అందుకే ఇంత చెప్పింది, ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇంత చెప్తుంది అసలు ఏంటి అని అనుకుంటున్నారా. సో ఇంత చెప్పింది దీనికోసమే, అంటే మొబైల్ బేసిక్గా మీ మొబైల్ నీళ్ళల్లో పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక్కసారి చిన్నగా అలా చెప్తాను మీకు. చాలామంది మొబైల్ నీటిలో పడిన వెంటనే అటు ఇటు దులుపుతూ ఆరబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇది ఇలా చేయడం చాలా తప్పట, ఎందుకు అంటే నీటిలోని మొబైల్ని బయటకు తీసిన వెంటనే అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో ఫస్ట్ చూసుకోవాలట. చదువుతారు, ఒకవేళ ఆన్లో ఉన్నట్లయితే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలట. అప్పటికే స్విచ్ ఆఫ్ అయిపోతే చాలామంది ఆన్ చేయడం లేదా ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. సో అలా చేస్తే ఇంకా ఫోన్ గోవిందే అట, గోవిందో గోవింద. సో ఫోన్ పాడవడానికి పోవడానికి మీరే, అంటే మీరే అక్కడ మీరు చేసినట్టే ఉంటుంది. సో ఫోన్ నీటిలో పడిన తర్వాత ఫోన్లోని ఏ ఫీచర్ను ఉపయోగించకూడదంట. ఉదాహరణకు పాటలు వినడం, వీడియోలు చూడడం, బ్రౌజింగ్ లాంటి విశేషాలు. సో మీరు వాడుతున్నది కీప్యాడ్ ఫోన్ అయితే ఏ బటన్లను కూడా నొక్కకూడదట. సో దీనివల్ల డివైస్ లోపలికి నీరు వెళ్ళే అవకాశం ఉందట. ఓహో, ఇన్ని ఉన్నాయా? సో అయితే ఇటీవల కాలంలో చాలా ఫోన్లు నాన్ డీచబుల్ బ్యాటరీతో వస్తున్నాయి. బేసిక్గా దీనిలో బ్యాటరీని బయటకు తీసే వెసులుబాటు కూడా ఉండదు. ఒకవేళ బయటకు తీసే అవకాశం ఉన్నా ఫోన్ అయితే బ్యాటరీని బయటకు తీసి పొడిగుడ్డతో తుడవాలి. సో మెమరీ కార్డ్, సిమ్ కార్డులను ఫోన్ నుంచి తీసేయాలి, అనంతరం మెత్తని పొడిగుడ్డతో తుడవాలట. అయితే డివైస్ లోపలికి నీటితో గాలి ఊదడం, బ్లో డ్రైయర్లను ఉపయోగించి ఆరబెట్టడం లాంటివి అస్సలు చేయకూడదట. వీటి వల్ల కూడా ఫోన్ లోపలికి నీరు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందట. సో చాలామంది తడిసిన ఫోన్ను ఎండలో పెట్టడం లేదా చిన్నని సెగతో వెట్టబెట్టడం చేస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదట. ఎందుకు అంటే దానివల్ల ఫోన్ పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందట. ఫోన్ భాగాలను వేరు చేయమన్నాం కదా అని వాటి మదర్ బోర్డు అన్నిటినీ సున్నితమైన విడి భాగాల పేర్లతో వాటి జోలికి వెళ్తే ఇంకా అంతే. సో ఇంకేం చేయాలి అంటే అనుకుంటున్నారేమో, ఇంకా చాలా చేయాలి. ఫోన్ నీటిలో పడితే ఇంకా చాలా చేయాలి. సో ఆ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Dum 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 d
ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. అయితే ఫోన్ నీళ్ళల్లో పడితే ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం కదా. అయితే ఇంకేం చేయాలి అంటే, నీటిలో ఫోన్ పడిన వెంటనే ఈ జాగ్రత్తలన్నీ ఇందాక చెప్పిన జాగ్రత్తలతో పాటు మరో చిన్న పని కూడా చేయాలట. ఏంటి అంటే, బ్యాటరీ తీసేసిన ఫోన్ను ఓ బియ్యం డబ్బాలో ఉంచి మూత పెట్టేయాలట. బేసిక్గా బ్యాటరీ తీసేసిన ఫోన్ బియ్యం డబ్బాలో పెట్టి మూత పెట్టేయాలట. దాదాపు 2-3 రోజుల వరకు దాని జోలికి అస్సలు పోకూడదు. డబ్బాలోని బియ్యం వేడికి ఫోన్లోని తడి నెమ్మదిగా ఆరిపోతుందట. అంతేకాకుండా బియ్యానికి ఉన్న చిన్నపాటి పిండి లాంటి పదార్థం నీటిని మొత్తం పీల్చుకుంటూ ఉంటుందట. తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే దాదాపు 10 అది పనిచేస్తూ ఉంటుందట. లేదంటే ఒక్కసారి మొబైల్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళడం మంచిది. దానికి ఇంత చెప్పడం అవసరమా అని మీరు కూడా అనుకుంటున్నారు, నేను కూడా ఇంత చెప్పడం అవసరం అని నేను. ఎందుకంటే మనకి బేసిక్గా ఏమైనా మనం వెంటనే పోయేది సర్వీస్ సెంటర్కే. అంటే మనకు అంత ఓపిక ఉండదు కదా, దాన్ని అలా చేద్దామా ఇలా చేద్దాం అంత ఆలోచించాం. ఏముందిలే కస్టమర్, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే అయిపోతుంది, ఫోన్ మంచిగా అయిపోతుంది అనుకుంటాం. మంచిగా అయితే మంచిగా అవుతుంది, లేకపోతే కొత్త ఫోన్ కొనుక్కుంటాం. సో అట్లాంటి ఆలోచన ఉంటుంది. సో అదే చేయాలండి, ఇంత చేయడం మనతో కాదు. అంటే మీకు అంత ఓపిక ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పినాయని చేయండి, ఫోన్ మంచిగా అవుతుంది అంట ఖచ్చితంగా. సో అయితే బిగ్ బాస్ 2లో సెలబ్రిటీలు ఎందరో మనకు తెలియదు, కానీ సెలబ్రిటీలు ఎందరో అని ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనాలు వేసుకుంటారు. బేసిక్గా 100 రోజుల సందడి అట ఇది. అండ్ బిగ్ బాస్ 2 తెలుగు రియాలిటీ షో సందడి షురూ కాబోతోంది. ఈసారి న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా రాబోతున్నారు. అండ్ వెండి తెరపై తన సహజమైన నటనతో మనందరి మనసుల్ని ఫిదా చేసిన నాని ఇప్పుడు మనకి వ్యాఖ్యాతగా రాబోతున్నాడు. సో బుల్లి తెరపై ఇంకెలా కనిపించబోతున్నారు అనేది అందరికీ చాలా ఎగ్జైట్గా, అంటే ఎగ్జైట్మెంట్ చాలా ఉంది అండ్ ఆసక్తి కూడా ఉంది అందరికీ. సో అయితే జూన్ 10 నుంచి బిగ్ బాస్ 2 షో ప్రారంభం కాబోతోందట. అండ్ నాని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసేసారు, ఆయన ట్విట్టర్లో దాని గురించి 100 డేస్ ఈ సీజన్ ఉంటుందని చెప్పి ఆయన పోస్ట్ చేశారు. అండ్ మొత్తం 16 మెంబర్స్ అంట సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్లో ఉండబోతున్నారట. అండ్ ప్రత్యేకమైన పోస్టర్ను అభిమానులతో కూడా ఆయన పంచుకున్నారు, ఎలా అంటే ట్విట్టర్ ద్వారా. సో బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి అత్యంత అంటే బాగా క్రేజీనెస్ వచ్చింది. అప్పట్లో ఎక్కడ చూసినా బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్. సో అయితే హిందీ, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ అన్ని భాషల్లో ఈ షోను ప్రసారం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. సో తమిళంలో మన విలక్షణ నటుడు కమల్ హాసన్ గారు అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు నాని ఏం చేయబోతున్నారనే తెలియదు, కానీ ఆయన ట్విట్టర్లో మాత్రం బిగ్ బాస్ షో గురించి మాత్రం అలా చెప్పుకొచ్చారు. సో 16 మెంబర్స్ అట, అది ఎవరు అనేది చూడాలి. సో అయితే ఇది ఇలాగా మా అల్లు అర్జున్ గారు తన రహస్యాలన్నీ సిరితోనే పంచుకుంటారట. ఏంటి ఆ రహస్యాలు, ఎవరు ఆ సిరి అనేది ఆ లోతులోకి వెళ్తే, చిత్ర పరిసరంలో తన అన్నల స్టార్డమ్ సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు అల్లు అర్జున్ వారసుడు శిరీష్. సో గౌరవం, కొత్త జంట, శ్రీరస జుమసు అన్ని చిత్రాల్లో నటించిన శిరీష్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈరోజు శిరీష్ తన 30th పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి శిరీష్ ఎంత పెద్దవాడైనా ఇప్పటికీ తనకు చిన్న పల్లెవాడితో సమానమని అల్లు అర్జున్ బేసిక్గా అంటే వాళ్ళ బ్రదర్ కాబట్టి తన బర్త్డేని పురస్కరించుకొని తను ఎంత పెద్దవాడైనా అల్లు అర్జున్కి చిన్నోళ్ళలాగే ఉంటాడట. సో అయితే అల్లు 31st డేట్ కాదు, ఇప్పుడు మన శిరీష్కి 31 ఇయర్స్ అన్నట్టు. సో అయితే సోదరుడు పుట్టినరోజు సందర్భంగా బన్నీ ట్విట్టర్ ద్వారా ఆయనకి విషెస్ చెప్పడమే కాకుండా ఇది పోస్ట్ చేశారు. ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ తన జీవితంలో తన మొదటి బేబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ తన కళ్ళ ముందే ఈ బేబీ పెరిగి పెద్దవాడయ్యాడు. ఎలా పోస్ట్ చేశారంటే తన కళ్ళ ముందే బేబీ పెరిగి పెద్దవాడయ్యాడట. అండ్ తను ఎక్కువగా రహస్యాలు జ్ఞాపకాలు అతనితోనే పంచుకుంటాడట. తన బేబీ సోదరుడు సిరికి అంటే శిరీష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశారు మన అల్లు అర్జున్. అండ్ ఈ సందర్భంగా శిరీష్ సోదరుడు అర్జున్ వదిన స్నేహ అండ్ వాళ్ళ పిల్లలందరూ కలిసి కేక్ కట్ చేసి సంతోషంగా బర్త్డే వేడుకని జరుపుకున్నారు. ఆ ఫోటోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. అండ్ ప్రస్తుతం శిరీష్ 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకటి తెలుగులో ఏబిసిడి అండ్ రెండోది ప్రముఖ నటులు సూర్య మోహన్ లాల్తో కలిసి చేస్తున్న చిత్రం ఇంకోటి. అండ్ ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారంట. అండ్ ఈ చిత్రం తెలుగు తమిళంలో విడుదల కాబోతుందట. మరి ఏంటి అనేది మనం చూడాలి. అలా సూర్య మోహన్ లాల్తో కలిసి చేస్తున్నాడు. అలా సూర్యతో చేస్తున్న సినిమాకి మళ్ళీ సూర్య అనగానే సూర్య గారి సినిమా ఇంకోటి. జూన్లో లండన్కి సూర్య వెళ్తున్నారట. ఎందుకు అంటే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం. ఎన్జీకే అండ్ రకుల్ ప్రీత్ సింగ్ సాయి పల్లవి ఇందులో హీరోయిన్స్గా నటిస్తున్నారు. సో జగపతి బాబు ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో మనకు కనిపించబోతున్నారంట. అండ్ ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ దీపావళి దివాళికి మనకి సినిమా విడుదల చేయనున్నారట. అండ్ ఈ సినిమా ద్వారా సూర్య కేవి ఆనంద్ దర్శకత్వంలోని చిత్రంలో నటించనున్నారట. అండ్ ఇందులో సూర్యతో పాటు మలయాళ నటుడు మోహన్ లాల్, తెలుగు నటుడు అల్లు శిరీష్లు కూడా నటిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా అల్లు శిరీష్ నటిస్తున్నాడని. అండ్ మల్టీ స్టారర్గా ఇది రూపొందనుంది. అండ్ ఈ సినిమా చిత్రీకరణ కోసం సూర్య జూన్ తొలి వారంలో లండన్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అండ్ తొలి షెడ్యూల్ కూడా పూర్తి అక్కడే చేసుకొని ఉన్నారట. అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. అయితే ఇంకా కథానాయికను ఎంపిక చేయలేదని సమాచారం, కానీ త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తారట. సో అయితే మరి మాల్య ఇంకా సినిమాలు చాలామంది ఈ మధ్య బయోపిక్ల పైన పడ్డారు. సో ఆ బయోపిక్లో హిందీ మన బాలీవుడ్కి వెళ్తే బాలీవుడ్లో చాలామంది బయోపిక్స్ ట్రై చేస్తున్నారు. సో ఆ బయోపిక్ ఎవరిది ఏంటి అనేది కూడా చెప్పుకుందాం. అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్ అండ్ నేను మీ ఆర్జే శిషిర. సో అయితే మాల్యా బయోపిక్ లుక్ బేసిక్గా విడుదలైపోయింది అండ్ సినిమా తీస్తున్న సెన్సార్ బోర్డు మాజీ చీఫ్ అంటే ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా జీవిత ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారట. అండ్ సెన్సార్ బోర్డ్ ఈ మాజీ చీఫ్ దర్శకుడు పహ్లాజ్ నిహ్లానీ అట. అండ్ ఈ విషయాన్ని ఆయన మీడియా ద్వారా చెప్పారు. ఎలా అంటే రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది బేసిక్గా. సో అయితే రియల్ లైఫ్ మాల్యా పాత్రలో ప్రముఖ నటుడు బాలీవుడ్ నటుడు గోవింద నటిస్తున్నారట. అండ్ ఈ చిత్రంలో గోవింద గెటప్ చూసి అభిమానులు అందరూ సర్ప్రైజ్ అవుతున్నారట. ఇలా అంటే గోవింద గారు అచ్చంగా మాల్యా గారు లాగానే రెడీ చేశారు. అంటే బ్యాంక్ స్కామ్ల సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించారట సినిమాలో. అండ్ గతంలోని నిహ్లాని గోవిందతో రంగీలా రాజా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈయన సేమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా రంగీలా రాజా. సో అయితే ఇందులో గోవింద గారి పాత్ర నచ్చిన మాల్యా పాత్రకి ఎంపిక చేసినట్లు తెలిపారు. సో అయితే గత వారం మాల్యా యజమానిగా వ్యవహరించిన కింగ్ఫిషర్ క్యాలెండర్పై ఈ పాటను కంపోజ్ చేశారట. అండ్ ఈ పాటను చిన్ని ప్రకాష్ గారు కొరియోగ్రాఫ్ చేశారట. గతంలో కంటే గోవింద ఇప్పుడే చాలా ఫిట్గా ఉన్నారట. మరి ఈ పాటలో చూడాల్సిందే. సో అయితే చిన్ని ప్రకాష్ కేవలం గోవింద గారు వేయగలిగే స్టెప్పులని మాత్రమే కొరియోగ్రాఫ్ చేశారట అని అంటే ఆయన చేసే స్టెప్పులను మాత్రం చేశారు. ఎందుకంటే కొంచెం అంత అంటే అప్పట్లో వేయడం వేరు, ఇప్పుడు కొంచెం ఆయన కొంచెం స్టేజ్ అంటే ఆయన ఏజ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఆయనకి తగ్గట్టు ఆయనకు సింపుల్గా ఆయన వేయగలిగే స్టెప్స్ నేర్పించారట. సో అయితే మాల్యా గెటప్లో ఉన్న గోవింద గారి లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది అచ్చం మాల్యా లాంటి హెయిర్ స్టైల్తో గోవింద గారు అందరినీ ఆకట్టేసుకుంటున్నారు. ఆ పోస్టర్ ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. అయితే వివిధ బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా లండన్కి పారిపోయారు. అండ్ అక్కడి వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం మాల్యా కేసుని పరిశీలిస్తోంది కూడా. అండ్ మరోపక్క మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు అధికారులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సో మరి ఇది ఏం జరగబోతోంది అని ఎవరికి ఏం తెలీదు. అంటే ఆయనను తీసుకొచ్చి మరి ఏం చేస్తారు ఏంటి అనేది మనకెవరికి తెలీదు. సో అయితే ఇదిలో ఉండగా మన విశాల్ కథానాయకుడుగా నటించిన చిత్రం అభిమన్యుడు, సో మిథున్ దర్శకుడు, దీనికి సమంత కథానాయిక అండ్ అర్జున్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాలో. సో జూన్ 1న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది, అంటే ఫ్రైడే రోజు. సో ఇరుంబి తిరై టైటిల్తో ఇప్పటికే తమిళంలో విడుదలై సినిమాకు మంచి స్పందన, మంచి హిట్టాక్ వచ్చిందంట. అండ్ విశాల్ సినీ కెరీర్లో ఒక బిగ్ హిట్గా ఈ సినిమా ఉంటుందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం సినిమా చూస్తే చెప్పతప్పలేము. బేసిక్గా విశాల్ గారి సినిమాలు అంటే ఆ సినిమా ఎంపిక కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. కథ స్టోరీ లైన్స్ కానీ అంత డిఫరెంట్గా ఉంటుంది. సో అయితే ఈ చిత్రం తెలుగు ట్రైలర్ని కూడా విడుదల చేసేసారు. అండ్ సైబర్ నేరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. అండ్ ఏటీఎం మోసాలు మొదలుకొని ఆధార్ కార్డ్, డిజిటల్ ఇండియా సమస్యల వరకు అన్ని విషయాలు ఇందులో ప్రస్తావించారంట. సాధారణంగా మనకి కోపం ఎక్కువగా వస్తుంటుంది, బేసిక్గా చాలామంది కోపం ఎక్కువగా వస్తుంటుంది. సో వాడికి కోపం మాత్రమే వస్తుంది కానీ అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతూ ఉంటుందంట. బేసిక్గా అంటే వాడికి కోపం మాత్రమే వస్తుంది అనే డైలాగ్తో ప్రారంభమవుతుందంట. ఒక మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్ అన్న సంగతి కూడా మర్చిపోయి అంటే ఎందుకయ్యా ఇంత ఎమోషనల్ అవుతున్నారు అనే డైలాగ్ కూడా ఇందులో ఉంటుందంట. అది తనకు ఒక విషయం అర్థం కావట్లేదు. మిలిటరీ వాడికి పాస్పోర్ట్ ఉంటుంది, రేషన్ కార్డు సరిగ్గా ఉంటుంది, కష్టమని వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం లోన్ ఇవ్వమంటారు అంటూ విషయాలు ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. సో ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్, ఆ తర్వాత బయో వార్, ఇప్పుడు సైబర్ వార్. అందరితో అంటే దీంతో సహా దొంగలు తాను నేను తేలు నేను నేను కుడితే మూసుకొని ఉండాలంటూ ట్రైలర్లో తన విలనిజాన్ని పండించారు మన అర్జున్ గారు. అండ్ ఇలా ఆసక్తికర సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారంట. సో ట్రైలరే అంత అదిరిపోతే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా మనమే. అసలు ఈ డైలాగే, నేను తేలును కుడితే మూసుకొని ఉండాలి అనే డైలాగ్ మాత్రం అందరినీ ఆకట్టేసుకుంటుందంట. అయితే భారతీయుడు సినిమా కోసం మన అనిరుద్ని సెలెక్ట్ చేశారు. అనిరుద్ అంటే అనేసరికి మనకు గుర్తొచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, వై దిస్ కొలవరి కొలవరి డి అనే సాంగ్ గుర్తుకు రావాలి. ఎందుకంటే అంత చిన్న ఏజ్లోనే అంత సాంగ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది ఆ సాంగ్. ఆ సాంగ్ తెలియని వాళ్ళు ఉండరు, చిన్నపిల్ల నుంచి పెద్దపిల్ల దాకా ఆ పాట పాడుతూనే ఉంటారు. సో అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ నటించిన చిత్రం భారతీయుడు. సో భారతీయుడు బ్లాక్ బస్టర్ భారతీయుడికి సీక్వెల్గా వస్తున్న చిత్రం భారతీయుడు 2 అంట. సో శంకర్ గారు దర్శకత్వం వహించనున్నారంట ఈ సినిమాకి. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నారట. అండ్ అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా ప్రకటన ఇవ్వాల్సింది, అధికారిక ప్రకటన ఇంకా ఏం రాలేదట. కానీ ఇటీవల అనిరుద్ రజనీకాంత్ గారు కొత్త సినిమాకి సంగీత దర్శకుడుగా సంతకం కూడా చేసేశారు. సో కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో శంకర్ ప్రస్తుతం 2O సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రజనీకాంత్ గారి సినిమా. అండ్ రజనీకాంత్ గారు హీరోగా ఇందులో ఉన్నారని మనకు తెలుసు. అమీ జాక్సన్ కథనాయికగా ఈ సినిమాలో నటిస్తోంది. అండ్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించబోతున్నారు. సో ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు, లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. అండ్ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎందుకు అంటే నిజానికి 2017 దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారట. కానీ దీని తర్వాత శంకర్ గారు భారతీయుడు 2 చిత్ర పనుల్ని మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సో కమల్ హాసన్ గారు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఆయన శభాష్ నాయుడు సినిమాలో నటిస్తున్నారు. సో ఈ సినిమాకైతే ఆయనే దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. శృతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట. మరి వేచి చూడని ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అసలు ఈ ఇయర్లో, అసలు ఏ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చాలామందికి అంటే చాలామందికి అలా చాలా ఈ విశేషాలు ఉన్నాయి. అయితే బేసిక్గా మన సల్మాన్ ఖాన్ గారి విషయానికి వస్తే ఆయన బాలీవుడ్ స్టార్, ఆయన చాలా విషయాలు అనుకున్నారట. డబ్బు సంపాదిస్తానో లేదో అనుకున్నారట. ఎందుకు అనుకున్నారు అంటే సల్మాన్ ఖాన్ గారు అంటే ఒక్క సినిమా చేస్తే నిర్మాతల జీవితాలు సెటిల్ అయిపోతాయి అని అనుకుంటారు బేసిక్గా. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు అంటే భాయ్, ఆయనను భాయ్ అని పిలుస్తుంటారట. సో ఆ భాయ్ నటించే సినిమాలకు ఎంత ఖర్చు పెడతారో అంతకంటే రెట్టింపు కలెక్షన్లు వస్తాయట బేసిక్గా. సల్లు భాయ్ అంటూ ఉంటారు. సో అయితే సల్మాన్ ఖాన్ గారు బాలీవుడ్లో సల్లు భాయ్కి ఉన్న క్రేజే వేరట. సో ఇప్పుడు దాదాపు 9 తర్వాత సల్లుభాయ్ దస్కాదమ్ అనే రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. సో ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూడరండి, సల్మాన్ ఖాన్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. సో అయితే 9 క్రితం టీవీ షోల ద్వారా డబ్బు సంపాదించగలుగుతానా లేదా అని చాలా సతమతం అయిపోతూ ఉండేవాళ్ళట సల్మాన్ ఖాన్ గారు. సో దస్కాదమ్ షో గురించి మీడియాతో మాట్లాడుతూ షో నిర్వాహకులు కూడా తన కోసం 9 ఎదురు చూశారట. అసలైతే ఎప్పుడో ఈ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాళ్ళట, కానీ కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయట సల్మాన్ ఖాన్ గారికి. సో 9 క్రితం దస్కాదమ్ చేయడానికి చాలా భయపడ్డారట. ఎందుకంటే టీవీ షోలతో డబ్బు వస్తుందా లేదా అనే తన జీవితం ఏమైపోతుందో అని భయపడేవాళ్ళట సల్మాన్ ఖాన్ గారు. సో దాంతో వాళ్ళ నాన్న సలహా అడిగారట, నువ్వు నీలా ఉండు అని చెప్పారట వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న. సో దాంతో వాళ్ళ ఇంటికి అతిథులు వస్తే వారితో ఎలా ఉంటారో తన షోకు వచ్చే కంటెస్టెంట్లతో అలాగే ఉండాలని నిర్ణయించుకున్నారట సల్మాన్ ఖాన్ గారు. సో లక్కీగా వచ్చే కంటెస్టెంట్లు కూడా సామాన్యులే కాబట్టి ఒత్తిడిగా అనిపించలేదట ఆయనకి. సో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ గారు Race 3 అండ్ Kick 2 Bharat చిత్రాల్లో నటిస్తున్నారు. సో Race 3 రంజాన్కి విడుదల కాబోతోంది. సో వేచి చూడాలి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అని, ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందని మనకు తెలియదు. సో అయితే మన నేను పోకిరిని కాదు ఉగ్రవాదిని కాదు, పోకిరిని ఉగ్రవాదిని కాదు అనే ఒక ఏంటి ఒక డైలాగ్తో ఒక ఉపశీర్షికతో మనకి మన ట్రైలర్ ఒక రేంజ్లో అందరినీ ఆకట్టేసుకుంటుంది. అది ఏంటి అంటారా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత ఆధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. అందులో మన రణబీర్ కపూర్ నటించబోతున్నాడని కూడా తెలుసు. సో అయితే ఈ చిత్రానికి సంజు అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. సో అయితే రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్లో సంజయ్ గారు రణబీర్ కపూర్ తన గురించి తాను చెప్పుకుంటూ, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, అండ్ ఈరోజు తన జీవితంలో సంతోషకరమైన ఒక రోజు, ఎందుకంటే తన ఆత్మకథ నా ఆత్మకథ అంటే అక్కడ సంజు అనే క్యారెక్టర్ని రణవీర్ కపూర్ ఇలా చెప్తుంటాడు, తన ఆత్మకథ మన ముందుకి రాబోతోంది అండి, అండ్ బయోపిక్ తీసేంత వెరైటీ లైఫ్ ఎవరికి దొరుకుతోంది చెప్పండి అని. ఎందుకంటే నేను ఒక పోకిరిని, డ్రగ్స్కి అలవాటు పడిన వాడిని, కానీ ఉగ్రవాదిని మాత్రం కాదు అని చెప్పడం అనే ఆ డైలాగ్ హైలైట్గా నిలుస్తుందంట. అండ్ ఈ ట్రైలర్లో అది ఉందట. అండ్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో రణబీర్ కపూర్ను అరెస్ట్ చేసిన దృశ్యంలో ఒక పోలీస్ అధికారి నీ వద్ద AK-47 ఉందా అని అడుగుతాడట. దానికి రణబీర్ కపూర్ లేదు సార్ అంటాడట. దాంతో ఆ పోలీసు రణబీర్ కపూర్ చెంప పగల కొడతాడట. అప్పుడు రణబీర్ కపూర్ జరిగినదంతా చెప్తూ ఉంటాడట. సో తను మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డాడు, కానీ ఓసారి తన నాన్నపై కోపంగా డ్రగ్స్ తీసుకుంటాడట. అయితే మరోసారి అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో బాధతో తీసుకుంటాడట. ఇలా ప్రతిసారి ఒక కారణం దొరికించుకొని డ్రగ్స్ తీసుకుంటుంటాడు. మూడోసారి పూర్తిగా డ్రగ్స్కి బానిస అయిపోతాడట. అలా ఫన్నీగా చెప్పడం మనకు నవ్వు వస్తూ ఉంటుందట. కానీ ఇందులో సోనం కపూర్ సంజయ్ మొదటి భార్యగా నటించారట. అండ్ రణబీర్ కపూర్ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి సోనం మంగళసూత్రాన్ని కూడా అమ్మేస్తాడట. దాంతో సోనం ఏడ్చుకుంటూ తన మంగళసూత్రం ఎక్కడా అని అడిగితే రణబీర్ కపూర్ టాయిలెట్ సీట్ను సోనం మెడలో వేయడం, అంటే టాయిలెట్ సీట్ని సోనం మెడలో వేయడం ఫన్నీగా ఉంటుందంట. అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ అతను పడిన బాధలను కళ్ళకు కట్టినట్టు ఈ ట్రైలర్లో చూపించేశారట. అండ్ సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ ఒదిగిపోయారనే చెప్పొచ్చట. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసి మనకు అర్థం. సంజయ్ తండ్రి పాత్రలో పరేష్ రావల్ నటించారట. రెండో భార్య మాన్యత పాత్రలో దియా మిర్జా నటించారట. అనుష్క శర్మ చిన్న పాత్రలో మనకు అలా కనిపిస్తారట. సో జూన్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ మనం చూడాల్సిందే సినిమా ఎలా ఉండబోతుంది దాని అంచనాలు అని. సో ఎందుకంటే రణబీర్ కపూర్ అంటే భారీ అంచనాలు పెరిగిపోతాయి బేసిక్గా. ఇంకా ఈ సినిమా మళ్ళీ అందులో సంజయ్ దత్ గారి బయోపిక్ అంటే ఆయనకి సంబంధించిన రియల్ లైఫ్ వేరు. సో రియల్ లైఫ్ని రీల్ లైఫ్లో పెట్టి తీస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం చాలా సినిమాల్లో ప్రూవ్ అయిపోయింది తెలుగులో. సో మరి హిందీలో ఎలా ఉండబోతుంది అనేది మనం తెరపైనే చూద్దాం. అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. సో బేసిక్గా మనం బాలీవుడ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం. అయితే బాలీవుడ్ విషయాల్లో హీరోయిన్స్ విషయానికి వస్తే బాలీవుడ్లో ద క్వీన్ అనగానే గుర్తొచ్చేది మనకి కంగనా రనౌత్. క్వీన్ సినిమాతో ఆవిడ నేషనల్ అవార్డు తీసుకోవడమే కాకుండా క్వీన్ సినిమాకి కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా బేసిక్గా ఆవిడ ముక్కుసూటిగా మాట్లాడతారట. సాధారణంగా ఆమె ఎవరిని ఎక్కువగా బేసిక్గా మెచ్చుకోరు, అంటే ఇప్పుడు మనం మెచ్చుకున్నట్టు కూడా ఇప్పుడు దాంట్లో చూడలేదు. సో ఒకవేళ మెచ్చుకున్నారంటే వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందట. అలాంటి కంగన గారు ఆలియా భట్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. ఆలియా గారు ప్రధాన పాత్రలో నటించిన రాజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అండ్ 100 crore వసూళ్ళకి చేరువలో ఉంది ఈ సినిమా. సో ఈ సందర్భంగా రాజీ చిత్రంలో ఆలియా నటన గురించి కంగన స్పందిస్తూ రాజీ చిత్రం తనకు చాలా నచ్చిందంట. దర్శకురాలు మేఘన గుల్జర్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారట. అండ్ తనకి ఆలియా నటన ఎంత నచ్చిందో మాటలు చెప్పలేను అంటున్నారు. అండ్ చాలా బాగా నటించిందట. ఆలియా బాలీవుడ్ పరిశ్రమలో తిరుగులేని రాణి అండ్ ఇది ఆలియా ప్రపంచం. సో వాళ్ళ మనమంతా బేసిక్గా ప్రపంచంలో భాగం మాత్రమే, కానీ ఇతరులు చేసిన సినిమాలను తన సినిమాలతో పోల్చుకోదు. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు అందులోని నటుల గురించే ఆలోచిస్తూ ఉంటారట అని ఆలోచిస్తూ ఉంటారట బేసిక్గా కంగన గారు. అండ్ ప్రస్తుతం కంగన మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటిస్తున్నారు. సో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత ఆధారంగా ఈ సినిమాని రాధాకృష్ణ జాగర్లముడి అంటే మన క్రిష్ తెరకెక్కిస్తున్నారు. సో సగానికి పైగా చిత్రీకరణ పూర్తయిపోయింది. జూన్లో ట్రైలర్ని కూడా విడుదల చేస్తున్నారు. అండ్ గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా రెండో సినిమా, చారిత్రాత్మక సినిమా ఇదే. అండ్ క్రిష్ సినిమాకి ఇంకా మన కంగన రానోత్ చోడైతే ఆ సినిమానే వేరు. అండ్ అయితే తనకి బేసిక్గా మనం ఈ బాలీవుడ్ గురించి మాట్లాడుకుంటుంది. సో అయితే బాలీవుడ్లో మనకి బాగా అంటే శ్రీదేవి గారి గురించి ప్రతి అసలు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అయితే తన తల్లి మరణం తీరని లోటే అయినా ఆమె వెళ్ళిపోతూ తనకి ఒక కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పి మన జాన్వీ కపూర్, కుమార్తె జాన్వీ కపూర్ చెప్పుకొస్తుంది. అండ్ జాన్వీ ధడక్ చిత్రంతో బాలీవుడ్ తెరగ్రేటం చేయబోతోంది. అండ్ శశాంక్ హైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కరణ్ జోహన్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కథానాయకుడుగా నటిస్తున్నారు. అయితే మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సైరాత్ మూవీ సినిమాకి ఇది రీమేక్గా రాబోతోందట. అండ్ జూలై 20 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా జాన్వీ ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఓగ్కు ఇంటర్వ్యూ అండ్ ఫోటోషూట్ కూడా ఇచ్చారట. సో ఈ సినిమా సందర్భంగా జాన్వీ తన కుటుంబం గురించి, తన తొలి చిత్రం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారట. అవి ఏంటి అంటే తనకు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక కుటుంబం అంతా ఒకటైపోయిందట. దాంతో ఇప్పుడు వాళ్ళకి ఓ భరోసా కూడా దొరికినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య అర్జున్ కపూర్ అండ్ అక్క అన్షు కపూర్ కూడా వాళ్ళని ఎంతో సొంత తోబుట్టుల్లాగా చూసుకుంటున్నారట. కానీ అమ్మను కోల్పోయాం, ఆ లోటు మాత్రం వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ తీరదు అని తను బాధగా చెప్పుకుంటూ వచ్చింది. అండ్ అలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు చాలా గర్వంగా ఉంది నాకు ఇలాంటి అని తను చెప్తూ వస్తోంది. కానీ కాబట్టి తను ఎంత ఏం చేసినా, ఎన్ని సినిమా చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని గర్వపడేలానే చేస్తాను అని చెప్పి తను జాన్వీ చెప్పుకొచ్చింది. ఆ ఆలోచన అంటే తనకి ఇలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు గర్వంగా కూడా ఉందని. కాబట్టి ఆ ఆలోచన అనేది తను ముందుకు నడిపిస్తోంది. సో వాళ్ళు ఏ సినిమాలో చేస్తున్నాం, ఎలాంటి పాత్ర ఎంచుకున్నాం అన్నది ముఖ్యం కాదు, వాళ్ళు వచ్చిన ప్రదర్శనతో ఇతరులు మెప్పించామా లేదా అన్నది ముఖ్యమని అమ్మ అంటే బేసిక్గా వాళ్ళ అమ్మ కూడా ఇదే చెప్పుకొచ్చిందంట. ఏ పాత్రలు నటించామో, ఇచ్చిన ప్రదర్శనతో ఇతరులు మెప్పించామా లేదా అన్నది ముఖ్యం కాదు, అమ్మ మనకి ఇచ్చింది అని అలా చెప్పుకొని వచ్చింది. సో ఇతరులు చూసి కుళ్ళుకోవడం విసుక్కోవడం వంటివి చేయొద్దు అని చెప్తూ వచ్చింది. నిజం చెప్పాలంటే అమ్మకి తను నటిని అవ్వడం అస్సలు అంటే బేసిక్గా జాన్వీ నటి అవ్వడం శ్రీదేవి గారికి అస్సలు ఇష్టం లేదట. ఖుషికి మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. కానీ ఇక తన స్కూల్ విషయాల గురించి చెప్పాలంటే తనకి అంటే 30% అటెండెన్స్ ఉండేదట. ఎప్పుడు అమ్మానాలతో కలిసి విహారయాత్రలకే వెళ్తూ ఉండేదట జాన్వీ. అండ్ తనకి హిస్టరీ అంటే ఇంగ్లీష్లో చాలా తక్కువ మార్కులు వచ్చాడు, మిగతా సబ్జెక్టులు మాత్రం అలా పాస్ అయిపోయేదట. సో స్కూల్ పూర్తయ్యాక ఆర్ట్, హిస్టరీ, ఫ్యాషన్ అంటే యాక్టింగ్పై దృష్టి పెట్టిందట. అండ్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చింది కాబట్టి తన చిన్ననాటి సినిమాల గురించి కథలుగా చెప్పేదట. అండ్ 80-90 కాలంలో నటినట్లు వివిధ అంటే షిఫ్ట్లలో పనిచేసేవారు కాబట్టి వాళ్ళ అమ్మ కూడా అంతే అలాగే ఉండేది కాబట్టి తనకు ఫ్యాషన్కి సంబంధించి అన్నీ అమ్మే చూసుకునేదట. సో కానీ ఇప్పుడు మాత్రం తనకి సలహాలు ఇవ్వడానికి ఇంకెవరూ లేరు, ఉదయం లేవని ఏం చేసుకోవాలి అదే అంత మొత్తం వాళ్ళ అమ్మ లేదు అనేది చాలా బాధగా చెప్తూ వచ్చింది. సో అయితే ఇంకా వాళ్ళ అమ్మల విషయాల మీద వాళ్ళ అమ్మ లేని లోటు మాత్రం తీరని లోటు అని చెప్పేసింది, ఎందుకంటే వాళ్ళకి అది తీరని లోటే. సో ఇంకా మన క్లాక్లో కూడా 8:29 దాటి 8:30 కావాల్సింది. సో మన షో ముగించే టైం కూడా అయిపోయింది. సో ఇంకా చాలా బోల్డ్ లేని విషయాలు ఉన్నాయి, కానీ ఆ విషయాలని మీ అందరి కోసం తెచ్చాను చెప్పే టైం లేదు. పర్లేదండి, మనకు రేపు మళ్ళీ సేమ్ టైం ఉంది కాబట్టి రేపు మళ్ళీ తిరిగి చాలా బోల్డ్ని విషయాలు, బోల్డ్ని కబుర్లు, బోల్డ్ని పాటలు, బోల్డ్ని సినిమా విషయాలు, బోల్డ్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. దిస్ ఇస్ శిశిరా సైనింగ్ ఆఫ్ టుడే.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే శిశిర గారి సింగిల్ ఓం కార్యక్రమం. మే 32018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.